శరణస్మరణమవిద్యాహరణేస్తు సచ్చరణం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వాగర్ధాయన సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసి రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణోద్భవేత్. ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, సభాయే నమః. ఈరోజు 26వ పాసం చదువుకుంటున్నాం. ఆమ్మాయాభ్యసనాన్యరణ్యరుదితం వేదవ్రతాన్యన్వహం మేధశ్చేదఫలాని పూర్తవిధయః సర్వే హుతం భస్మని తీర్థానామవగాహనాని చ గజస్నానం వినాయత్పదద్వంద్వాంభోరుహ సంస్మృతిం విజయతే దేవస్థ నారాయణః. యత్పరద్వంద్వాంభోరుహ సంస్మృతిం విజయతే దేవస్థ నారాయణః అన్నారు. ఇక్కడ సర్వోత్కృష్టమైనటువంటి సర్వోత్కృష్టంగా వర్ధిల్లేటువంటి ఏ నారాయణుడు, లీలాస్వరూపమైనటువంటి నారాయణుడు అయితే ఉన్నారో ఆ పరమాత్ముడి యందు భక్తి లేనటువంటి, భక్తి లేకుండా మనం ఏం చేసినా కూడా అంతా బూడిదలో పోసి పన్నీరని చెప్తున్నారు ఇందులో కులశేఖరరావు వారు. ఆమ్నాయాభ్యసనాన్ అంటే వేదాధ్యయనములు, అరణ్యరుదితం వేదాధ్యయనాలు చేయటం, పెద్దగా ఉచ్చైశ్వరంతో వేదం పఠించటం అది తప్పు కాదు, కానీ కేవలం స్వరానికి ప్రాధాన్యత ఇచ్చి లేకపోతే ఎంత శబ్దానికి ప్రాధాన్యత ఇచ్చి ఎంత గట్టిగా చదువుతున్నాము, ఎంత సుస్వరంగా చదువుతున్నాము, లేకపోతే అపస్వరం చదువుతున్నామా, లేకపోతే అందరూ మన స్వరాన్ని మెచ్చుకుంటున్నాయా లేదా, ఇది కాదు అక్కడ. అది ఎటువంటిదంటే అంత పెద్దగా చదివి, పెద్దగా చదవటం తప్పు కాదు, చదివేటప్పుడు ఆ వేద పఠనం ఎందు ఎంతవరకు మన మనసు లయించింది అనేటువంటిది. మనం అనేకమైనటువంటి ఉపయోగాల కోసం ఎన్నో యాగాలు యజ్ఞాలు చేస్తున్నాం, మరి అవి చెయ్యాలంటే అక్కడ వేదాధ్యయనం జరగాలి, అక్కడ వేద పఠనం జరగాలి. అయితే ఆ ఉపయోగం కోసం అక్కడికి వాళ్ళతో మనం చేస్తున్నాం, మనం ఏం చదవకపోయినా కొంత ఖర్చు పెడుతున్నాం, చేస్తున్నాం కూడా కొంత మటుకు ఫలితం ఉంటుంది, కానీ మనం ఎంత మటుకు ఫలితం కోరామో అంతే ఉంటుంది. అసలైనటువంటి మనం పొందవలసిన ఫలితం ఏంటండి, రోజు చెప్పుకుంటున్నాం మనం భగవంతుని చేర్చుకోవటం, ఈ జన్మ నుంచి విముక్తి పొందటం, అది మటుకు జరగదు. అది ఎట్లా ఉంటుంది అంటే ఈ గట్టిగా చదవటం, ఈ వేదాధ్యయనం చేయటం అనేటువంటిది అరణ్య రోగం లాగా ఉంటుంది. అంటే విమర్శించటం కాదు, భగవత్ స్మరణ భక్తి లేకుండా అక్కడ, అది భగవత్ స్మరణే అది వేదాధ్యయనం అనేది. అంటే మనసు లేకుండా ఊరికే ఇప్పుడు అరణ్యంలో అరణ్య రోగం ఎందుకన్నారంటే అరణ్యంలో నుంచి మనకేదో కావాలి, పని కావాలి అని ఏదో ఏపులో వచ్చింది రక్షించండి, లేకపోతే ఎవరితోనో మనకు సహాయం కాదు అరిచామనుకోండి, ఉపయోగం ఏంటి అక్కడ, మన పని అవుతుందా? అవదు. అక్కడ వినయమడేవుడు లేడు, మన పని కాదు. అట్లాగే ఇక్కడ మనకు కావాల్సిన పని ఏమిటి, మనం ఇక్కడ ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, చెయ్యాలి అంటే భగవంతుణ్ణి పొందాలి అనేటువంటి ఉద్దేశంతో చేశారు కనుక మనం చేసినట్టయితే అట్లా గట్టిగా చదివినందుకు ఆ ఫలితాన్ని మనం పొందుతాం. లేకపోయినట్టయితే ఎంత పెద్దగా మనం చదివినా, ఎంత సుస్వరంగా చదివినా, ఎంత బాగా చదివినా కూడా అది అరణ్య రోదనమే. అరణ్యంలో అరిచిన వాడికి ఎంత మటుకు ఉపయోగం ఉంటుందో దీనికి కూడా అంతే ఉపయోగం ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. తర్వాత అన్యహం లేదా వ్రతాని, ప్రతిరోజు కొంతమందిలో వాళ్ళు ఏంటంటారు, వాళ్ళు నిత్య అగ్నిహోత్రులు అంటారు. అంటే ఏంటి, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు అగ్నిహోత్రం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ప్రతిరోజు కొంతమందిలో వాళ్ళ చాలా శుచి శుభ్రమండి నిత్య అగ్నిహోత్రులు వాళ్ళు. అది పాటించడం వరకే అంటే ఈ ముట్టుకోదాను ముట్టుకోదని చెప్పి ఈ మరి ఈ కట్టుకునే ఆచారాలు వ్యవహారాలు పాటించడం వరకే తప్ప నిత్య అగ్నిహోత్రం పెట్టుకుని అందరూ అక్కడ కూడా అంటే ప్రతిదానికి ఇదే వర్తిస్తోంది. ఇక్కడ భక్తి ఎంత మటుకుంది, కేవలం అగ్నిహోత్రం చేసేసి అక్కడ ఏదో వేద పఠనం చేసేసి ఇవన్నీ క్రతువులు చేస్తే సరిపోతుందా? ఉపయోగం లేదు పెద్దగా. అది ఎట్లాంటిది అంటే అది మన అవన్నీ చేయాలంటే ఏం చేయాలి, అగ్నిహోత్రం చేయాలంటే కట్టెలు తెచ్చుకోవాలి, నీళ్ళు తెచ్చుకోవాలి, ఇంకేమో తెచ్చుకోవాలి, దాంట్లో కావాల్సినటువంటి అదే అనుకూల అంటారు కదా, దానికి ఎన్నో పదార్థాలు కావాలి, అవన్నీ తెచ్చుకోవడానికి శ్రమ. ఆ శ్రమతో కూడటం వల్ల మనం శ్రమతో కూడినటువంటి పని చేసుకోవాలి, కాస్త ఒక కండ కరుగుతుంది తప్ప అక్కడ ఈ కండలు కరగటానికే గాని ఈ క్రతువులు మనకు వచ్చేటువంటి ఉపయోగం లేదు. ఇంకా ఇట్లాంటి చూడంటే మనకు అది కూడా కరగ ఆ కండ కూడా కరగక్కలు, అవన్నీ ఎవరో ఏర్పాటు చేసేస్తున్నారు మనకు అది కూడా కరగదు. కనీసం ఆ వ్యాయామం అవుతుంది అంటే మనకి మన ఆశ్రమంలో సతి పండుగ కాంగ్రెస్వామి గారు సతి పండుగ చేసేస్తారు కదండి, మనమేం కష్టపడకుండా. కాబట్టి కనీసం ఆ ఉపయోగం కూడా లేదు మనకి. కాబట్టి ఈ క్రతువులన్నీ కేవలం కండ కరగటానికి లేకపోతే శరీరం వ్యాయామానికే తప్ప దీనివల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు, మనం ఏ రకంగా భగవంతుని మాత్రం చేరలేము అని చెప్తున్నారు. తర్వాత పూర్వవిధయ సర్వే సంభస్మని, పూర్వవిధయ అంటే ఏంటంటే ఏదో కొంతమంది అశోకుడు, మనం చిన్నప్పుడు తెలుగు మీడియం చదువుకున్నాం కదండి, అశోకుడు రోడ్ల కిరపత్ర చెట్లు నాటించను బావులు తవ్వించను ఇవన్నీ చదివేవాళ్ళం. అశోకుడు అంటే అదే తెలుసు, ఇంకంతకంటే పెద్ద ఎక్కువ చదివితే కదా సరిగ్గా. అంటే ఏంటి, మంచి పనులే అవన్నీ, ఇప్పుడు వచ్చినటువంటి మినిస్టర్స్ అన్ని చేయిస్తున్నారు, కాకపోతే వాటి వల్ల ఏంటి, బావులు తవ్వించడం, చెరువులు తవ్వించడం, లేకపోతే ఏవో పాఠశాలలు పెట్టడం, 10 మంది కోసం వైద్యశాలలు నిర్మించడం, ఇవన్నీ మంచి పనులే కాదంటల్లా, 10 మందికి ఉపయోగపడేదే. కాకపోతే దానివల్ల వస్తుంది కొంత పుణ్యం వస్తుంది, అవన్నీ పాపం 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తారు కాబట్టి కొంత పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం ఎంత మటుకు, ఏదో స్వర్గ ప్రాప్తి చాలా బాగా చేస్తారు కూడా. అది ఎప్పుడు ఎప్పుడంటే క్షీణే పుణ్యే మత్స్యలోకం దిశంతి, ఆ పుణ్యం అయిపోగానే మళ్ళీ పడిపోతున్నాం. కాబట్టి వీటి వల్ల ఉపయోగం ఏముంది, అది కూడా ఉపయోగం ఎప్పుడుందంటే అవి చేస్తూ వీటన్నిట్లోనూ భగవంతుడు ఉన్నాడు కదా అనేటువంటి దృష్టి పెట్టుకుని భగవత్పరంగా చేస్తూ మరి స్వార్థరహితంగా పాఠశాలలు పెడుతున్నారంటే వాళ్ళు ఎవరు చెప్పిన రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాం అంటే హాస్టల్ పెడితే ఇంకా బాగా డబ్బులు వస్తాయి ఇంకా బాగా, అంటే ఎంతసేపు ఆ డబ్బు ప్రాధాన్యంగా పెట్టుకుని చేస్తున్నారు. వైద్యశాల నిర్మిస్తే అన్నిటికీ సూపర్ స్పెషాలిటీని, అడిగంటే మా రోగం ఎంత మాత్రం తగ్గుతుందో తెలియదు కానీ మనకి అన్ని ఏ హాస్పిటల్ పేరు చూసినప్పుడు సూపర్ స్పెషాలిటీ. నిజంగా అటువంటి వైద్యం అక్కడ మనకి ఎంత మటుకు, అది బిల్లులు సూపర్ స్పెషల్గా ఉంటాయట. అంతేకాదు కొన్ని కొన్ని హాస్పిటల్స్ లో కొంచెం అనవసర ప్రసంగం ఏమో కానీ కాదు, ఎందుకంటే ఇక్కడ తెలియక మనం వైద్యుడు అంటే ఎట్లా ఉండాలండి, వైద్యం నారాయణ హరి అన్నట్టు నారాయణుడు లాగా అక్కడ వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి వాడిని వాళ్ళు అంత ప్రేమతో చూసి వాళ్ళకి ఎట్లా వాళ్ళ వ్యాధి నయం చేద్దాం అనే దృష్టి లేకుండా, అక్కడ వచ్చిన వాడు కూడా నారాయణుడు అనే దృష్టి లేకుండా ఎట్లా డబ్బు లేని రోగాల్ని కూడా ఇప్పుడు సృష్టిస్తున్నారట. కొంచెం ఏదన్నా ఉండని ప్రాణులు వాడికి నీకేదో ఉందని అవసరం ఉన్నా లేకపోయినా ఆయన చెప్పి టెస్ట్ చేసేయటం, ఇంకేదో చేసేయటం విన్నాం ఇది, ఎందుకంటే మా తెలిసిన వాళ్ళ హాస్పిటల్లో ఉండటం వల్ల తెలిసింది. ఇట్లా నువ్వు చెప్పేటట్టయితేనే కార్డియాలజిస్ట్ అనుకోండి, ఆయన నువ్వు వచ్చిన పేషెంట్ నీకేం లేకపోయి నీకు ఉందని చెప్పు, అయితేనే నీకు హాస్పిటల్లో నీకు జీతం ఇస్తాం. మహా ఆయన కొంచెం కాస్త పాప భీతం ఉండి కొంచెం రోజు ఇంత భాగోత్సంతం చేసుకోడు కాబట్టి నీ డబ్బు నాకు అక్కర్లేదు, నీ ఈ ఉద్యోగం నాకు అక్కర్లేదు అక్కడ చనిపోయాడు ఆయన. అటువంటి పనులు కూడా చేస్తున్నారు, ఆ పుణ్యం కూడా లేకుండా చివరికి అధోగతికి వెళ్ళిపోతాం అనమాట అటువంటి పనులు చేయటం వల్ల. ఇవన్నీ మరి మనం వింటున్నాం కాబట్టి మనం చేయమనుకోండి అటువంటి పనులు, కానీ చెప్పుకుంటూ ఉంటే ఇంకెవరన్నా చేసేవాళ్ళు ఎవరన్నా దూరంగా ఉండి ఉంటే వాళ్ళు కూడా కట్టిస్తున్నామని చెప్పుకోవడం అంటే ఇక్కడ. అట్లా కాకుండా మరి అక్కడ కూడా భగవన్ నామం చేస్తూ మందిచ్చినట్టయితే, అంటే ఒక్కొక్క డాక్టర్ మందిస్తే ఏమిటో, ఏ చిన్న మందిచ్చినా తొందరగా తగ్గిపోతుంది. ఆయన హస్తవాసి ఎంత మంచిదో అంటాం. అక్కడ హస్తవాసి లేదు, పాదవాసి లేదు. ఆయన భగవన్ నామ స్మరణ చేసుకుంటూ ఎవరైతే మనకు మందిస్తారో భగవంతుడు ఏదో దృష్టి ఉంచుకుని అటువంటి వైద్యులు మనకు మందిస్తే తప్పకుండా మనకి రోగం నయమవుతుంది. అటువంటి స్మరణతో మనం మంది తీసుకున్నప్పుడు, వాళ్ళు మందిచ్చినప్పుడు మనకి తగ్గుతుంది, వాళ్ళు కూడా అటువంటి దాని యొక్క లబ్ధిని పొందుతారు అదనమాట. కాబట్టి ఏంటి ఈ ఆసుపత్రులు ఇంతకీ పూర్వ విధేయాలు అంటే, ఇవన్నీ నిర్మించటాలు, ఇవన్నీ కట్టటాలు, వీటి వల్ల ఏం ఉపయోగం లేదు. నువ్వు అది చేసినా కూడా కేవలం భగవన్ నామస్మరణతో చేస్తేనే నువ్వు కావాలనుకున్నటువంటి భగవంతుని నువ్వు పొందుతావు. లేకపోతే అది ఎటువంటిది అంటే, అగ్ని లేకుండా ఉత్త బూడిది ఉన్నటువంటిది అగ్నిగుండంలో హోమం చేసినట్ట. అక్కడ హోమం జరుగుతుందండి, అసలు అది వస్తుంది అక్కడ. అది హోమం ఎట్లా, హోమం అంటే ఏంటి, రావాలి అక్కడ అగ్ని ప్రజ్వలించాలి. అది ఎంత మటుకు ఉపయోగకరంగా ఉంటుందో ఇది కూడా అట్లాగే ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. తర్వాత తీర్థాన మవగాహనస గజస్నానం, తీర్థాల్లో స్నానం చేస్తే ఆ మంచి మనం చాలా విన్నాం కూడా. అదేదో పుష్కరాలంటే ఏదో పాపం మహానుభావులు చాలా మంచిది, ఫలాని చోట స్నానం చేస్తే ఇంకా మంచిది, ఫలాని టైంలో చేస్తే ఇంకా మంచిది అని చెప్తున్నారట. చెప్పేసరికి ఇక అప్పటిదాకా మన మూట కట్టుకున్న పాప పుణ్యాలన్నీ ఎన్నో మంచిది అని చెప్పారు కాబట్టి ఎటువంటి ఎన్నో జన్మల పాప పుణ్యాలు నశిస్తాయని మనకి పురాణాలు కూడా చెప్తున్నారని మన నారాయణప్పుడు చెప్పలేనే ఉంది. సర్వ పాపాలు హరిస్తాయని అనగానే అంత తేలిగ్గా హరిస్తాయా, ఎట్లా చేస్తే హరిస్తాయి అవి, ఇది వినగానే జనాలు అందరూ వెళ్ళిపోయి పాఠాన్ని స్నానం చేయాలని ఒకసారి వెళ్ళిపోయి గుంపులు గుంపులుగా చివరికి జీవితాన్ని కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. మోక్షం వచ్చేస్తున్న ఆశ మనం ఎప్పుడో మన మన దాసగారు అన్నారు, ఒక సంగతి చేసుకుంటా నీకు పుణ్యం వస్తుందంటే అది పురోగతిని కూడా చేసి చనిపోవాలి మనం. అలాగే చాలా నిజమే మనం చేస్తున్న పదే తొందరగా వెళ్ళిపోయి అక్కడ బ్రహ్మగారు కూర్చొని ఇంకోటి కూర్చొని మనకు పుణ్యం వస్తుందంటే చాలు, ఈ పాపాలన్నీ పోతాయి అంటే మనం ఏం చేస్తున్నావో మనకే తెలియదు. ఉపయోగం ఉందా, అది ఎట్లా ఉంటుందంటే ఆ తీర్థాల్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అనేది గజస్నానం లాగా ఉంటుంది. ఏనుగో వెళ్తుంది, వెళ్లి మునుగుతుంది అందులో, మళ్ళీ బయటకు వచ్చి ఆ దుమ్మంతా నెత్తిని పోసుకుంటుంది. అటువంటి స్నానమే అవుతుంది మందు కూడా గజస్నానం లాగా ఆ తీర్థాల్లో స్నానం చేయటువంటి ఇవన్నీ. కాబట్టి మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి, ఎన్ని చేసినా కూడా ఆ నారాయణుడి పాద పద్మం ఎందుకు మనకి భక్తి లేకపోతే, ఆ భక్తి అనేది ఒక్కటి లేకపోతే మనం ఎన్ని చేసినా, చెట్లు నాటించినా, బావులు తవ్వించినా పెద్దగా ఉచ్చైశ్వరంతో మన మాతాజీ చెప్పన్నారు. ఎందుకని మీరు అంత పెద్దగా చదువుతారని అన్నారు అందరూ. మనం కూడా చదువుతున్నాం అంటే ఏంటి, అక్కడ తారకనారాయణ గారు ఇంకోటి చెప్పారు మనకి ఏదైనా స్వర దోషం, ఒకవేళ స్వరం మనకేదో సరిగ్గా రాకపోతే అది ఉచ్చైశ్వరం అంటే మనం పైకి చదివినట్టయితే కొంత మటుకు దోషం పోతుంది అని చెప్పారు. కాబట్టి పైకి చదివేస్తే దోషం పోతున్నారని తప్పులు చదివితే ఉపయోగం లేదు, ఒప్పు అది కరెక్ట్ గా నేర్చుకోవాల్సిందే అని చాలా చెప్తున్నారు మాతాజీ. చాలా నొక్కి చెప్తున్నారు ఆ విషయం, కరెక్ట్ గా ఉండకపోతే కూడా దోషం వస్తుంది. కరెక్ట్ గా ఉండి కూడా మనం పెద్దగా చదివినా కూడా మనసు లేకపోతే అది నిరుపయోగమే. కాబట్టి ఒక్క భక్తి లేకపోతే ఇవన్నీ కూడా నిరుపయోగాలే. ఎట్లా అంటే, ఇప్పుడు 1,00,000 రూపాయలు నీకు ఇస్తానని అనుకోండి, అందులో ఒక్కటి తీసేసి ఇస్తారా అంటారు. ఏది ఆవిడ ఒకటి అంటే 1,05,000 ఉన్నాయి కదా, ఆ 5 సున్నాల నుంచి ఒకటి తీసేస్తా అన్నట్ట. ఉపయోగం ఏంటండి, ఒకటి లేకపోతే ఆ సున్నాలకి ఎంత విలువో, ఈ భక్తి ఒక్కటి లేకపోతే ఈ చేసేటువంటి క్రతువులన్నిటికీ కూడా అంతే విలువ ఉంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అదే మన కీర్తన భావాలు పాట రాసుకున్నారు మా నాన్నగారు. దాంట్లో ఈ భక్తికి మనం ఎప్పుడు చెప్పుకున్నా సరే, రోజు చెప్తున్నాం ఆంధ్ర తెలుగు నుంచి చెప్తున్నాం. గోపికలు గోపాలరు వాళ్ళ తర్వాతనండి ఎవరైనా గాని, వాళ్ళకి కృష్ణుడు తప్ప ఇంకోటి తెలియదు. వాళ్ళు ఏం చదువుకున్నారు, ఈ వేదాధ్యయనం చేశారా, నిత్య హోమం చేశారా, వాళ్ళైనా తీర్థయాత్రలు చేశారా, స్నానాలు చేశారా, ఏమి చేయలే. వాళ్ళకి ఆ కృష్ణుడు కనపడుతుంటే సార్ ఎదురుకుండా. ఉన్నది నీ ఒక్కడివే కీర్తన బావ, నీ పక్క సున్నాలన్నేమంతా కీర్తన బావ, ఒకటి పక్క సున్నాలకు వాయమ్మాయని పిలవో, నీ పక్కన మేముంటే మాకు అంతే విలువ అని పాడుకున్నారట. కీర్తన బావ ఓహో కీర్తన బావ, నువ్వు కష్టకాల పోడిమయ్య కిత్తన బావ శృతి మెత్తని మన తయ్య నీది కిత్తన బావ. అసలు నన్ను ఒక్కడవే నీ పక్క సున్నాను మేమంతా, నువ్వే రాకపోతే మాకు విలువేముంది. ఈ ఈ శరీరంలో ఆ కృష్ణుడు అనేటువంటి అంతర్జ్యోతి ఉందని చెప్పారు మనకి ఇంతకుముందు. ఈ జ్యోతి లేదనుకోండి, దీని ఎవరన్నా విలువ, దీనికి ఎవరన్నా విలువలు ఇస్తారా? ఒక క్షణం ఇంట్లో ఉంచుతున్నావా? మనం ఎంతో మనం కొన్ని లక్షల సార్లు విన్నాం మనకి ఇక్కడ ఈ సత్సంగాల్లో అవన్నీ. ఎంతో ప్రేమించే భర్త కావచ్చు, భార్య కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, అయ్యో ఇన్నాళ్ళ నుంచి మనం వాళ్ళు ఎంతో ప్రేమించామే అని చెప్పి కాసేపు ఇంట్లో మళ్ళీ ఆ బెడ్రూమ్ లో పడుకోబెట్టుకుందాం అనుకుంటామా? అనుకో, ఎప్పుడెప్పుడు తీసుకెళ్లి పోతారా బయటకు అని చెప్పి మనం ఒకవేళ కాసేపు ఉంచుకున్నా పక్క వాళ్ళు ఊరుకోరు, ఆ తర్వాత మనమే ఉంచుకోలేవు. దానికి వాల్యూ లేదు. ఆ ఒక్కటి లేకపోతే ఏ ఒకటి ఉన్నది మీ ఒక్కడే పాడారే వీళ్ళు. ఆ ఒకటి లేకపోతే దీనికి ఎట్లా అయితే వినలేదో, అట్లాగే భక్తి అనే ఒకటి లేకపోతే ఈ మనం చేసేటువంటి ప్రతులు వేటికి కూడా ఎటువంటి విలువ లేదు అని చెప్పి. కాబట్టి ఆ కృష్ణ పరమాత్ముడి యొక్క, ఆ గోవిందుడి యొక్క, ఆ నారాయణుడి యొక్క పాదపద్మములందు భక్తి ఒకటి ఉంచుకుంటే మీరు ఏం చేసినా ఏం చెప్పినా పర్వాలేదు. చేయలేని వాళ్ళు చేయొచ్చు, చేయలేని వాళ్ళు చేయలేకపోవచ్చు. అదొకటి ఉంటే మాత్రం మనం తప్పకుండా తరిస్తామని చెప్తూ కృష్ణశేఖరరావు గారు మనందరినీ కూడా ఇక్కడ హెచ్చరిస్తున్నాడు ప్రతిరోజు కూడా. కాబట్టి ఆ హెచ్చరికను మనం చక్కగా గమనించి ఆ విధంగా నడుచుకోవడానికి ప్రయత్నిద్దాం. వృత్తాంతంలో ఉన్నాం. శవన మహర్షి నిన్న రోజున సహుషుడు, ఆ సహుషుడు అనేటువంటి ఆయనతో ఆయన జరిగినటువంటి సంవాదాన్ని చెప్పుకున్నాను నిన్న. అంటే సహుషుడు అనేటువంటి రాజు అదే ఆ చేపలు పట్టే వాళ్ళు తపస్సు చేసుకుంటుంటే ఆ చేపలు పట్టే వాళ్ళు వచ్చి అక్కడ అందులో వల్ల ఈయన కూడా పట్టడం వల్ల ఆయన లెమ్మంటూ లేకపోవటం, రాజుగారు రావటం, రాజుగారు కూడా ఎంతో ప్రయత్నం చేసి నీ విలువ ఏంటి అడిగితే చివరికి ఆయనకి జ్ఞానోదయం చేయటం కోసం ఆయనకి చాలా గొప్పపడే రాజు కానీ ఇంకా ఆ సంస్కారం ఆయనలో ఉండే సంస్కారాన్ని ఇంకా పెంచడం కోసం అక్కడ ఆయన లబ్ధిని పొందింపజేయడం కోసం చేసినటువంటి ఎంతో గాని ఆయనకి ఏమన్నా నిజంగా ఆయనకే కావాల్సి వస్తే ఈ గోవులో ఈ నాణ్యాలు ముందే తీసుకునేవాడు ఆయన. ఆ మహర్షులకు అదేం అక్కర్లేదు. అవతల ఉన్నటువంటి రాజు ఉభరింప చేయడానికే ఆయన చేసినటువంటి అక్కడ లీల అనమాట అక్కడ ఆ మహర్షులు. కాబట్టి వాళ్ళ యొక్క లీలలు, లీలల్లో ఉండే అంతరార్థం అది. కథ ఎంత చెప్పుకున్నాము లేకపోతే ఇందులో ఉండే వేదాంత అర్థం ఎంత చెప్పుకున్నాము అంటే చెప్పగలిగాము కాదు. వాళ్ళ లీలలు ఎట్లా ఉన్నాయని మనం చూస్తున్నాం. ఈ రోజున ఈ శవణ మహర్షి కుశికుడు అనేటువంటి ఆయనకి సంవాదం. ఒకప్పుడు సురలు మునిశ్రేష్ఠులు అందరూ సభదీరి ఉండగా అక్కడ జరుగుతున్నటువంటి ఒక ప్రసంగంలో ఒకసారి బ్రహ్మగారు అన్నారట, ముందు ముందు ఇంక రాబోయే కాలంలో భృగు కుశిక వంశములు వంశజులు వాళ్ళిద్దరు కూడా వివాహ సంబంధాలు కలుపుకోవటం వల్ల కొన్ని కొన్ని పరిణామాలు వస్తాయి. అంటే కలుపుకోవడం వల్ల కొంచెం సంకరం వాటిల్లుతుంది, దానివల్ల కొంత అటుగాని ఇటుగాని కొంత నష్టం జరగచ్చు అన్నట్టుగా అనే ఉద్దేశంతో బ్రహ్మగారు అక్కడ చెప్పడం జరిగింది. అది అక్కడ చెప్తుండగా ఆ బ్రహ్మగారు మన శవణ మహర్షి విన్నారు. ఇది ఆయనకి ఇదేంటి, భృగు మహర్షి వంశం అంటేనేమో వీళ్ళు ఋషులు, మరి కుశుకుడంటే ఆయన మహారాజు. కుశుకుడంటే రాజు, వీళ్ళు మహర్షులు బ్రాహ్మణులు. అక్కడ రాజులు బ్రాహ్మణులు అంటే ఉన్నాయి కొంచెం కొంచెం, మనకి ఇక్కడ అవేం లేవు కదా, అంటే దాన్ని మించిపోలేని మనకి అన్ని ఇక్కడ అంత సమానం చెప్పుకుంటున్నాము, కానీ అప్పటి నుంచి ఉన్నాయన్నమాట అవి. అయితే ఇట్లా జరిగేటట్టయితే ముందు ముందు లేనిపోని మన ఈ బ్రాహ్మణ వంశాన్ని రాజులు వచ్చేసి ఏ రకంగా మన అనగదొక్కేస్తారో పతనం అయిపోతుందని చెప్పేటువంటి ఒక ఉద్దేశంతో శవణ మహర్షి ఈ క్షత్రియ వంశాన్నే లేకుండా చేసేద్దామని ఒక ఉద్దేశం కలుగుతుంది దానికి. క్షత్రియులు అనేవాళ్ళు ఉంటే కదా ఈ వంశంతో సంబంధం కలుపుకునేవి, కాబట్టి వాళ్ళ వంశాన్ని లేకుండా చేద్దామనుకుని వాళ్ళకి అటువంటి అపకారం తలపెట్టాలంటే మరి ఏదన్నా కారణం ఉండాలి. ఏ కారణం లేకుండా ఊరికే వచ్చి నేను వాళ్ళు ఏదో సంహరిస్తా అంటే అట్లా ఏదో కారణం వెతుక్కుని వాళ్ళలో ఒక లోపం చూపించి వాళ్ళని లేకుండా చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో చవన మహర్షి ఆలోచన చేస్తారు. చేసి ఆయన అప్పుడు అక్కడ ఉన్నటువంటి కుశిక మహారాజు దగ్గరికి, క్షత్రియుడైనటువంటి కుశి మహారాజు దగ్గరికి వెళ్తారు చవన మహర్షి. మహర్షులు వచ్చారంటే అందులో ఆ రోజుల్లో మహారాజులు చాలా గౌరవించేవాళ్ళండి. అప్పటికి ఇప్పటికి కాలము మారిపోయింది, అది కలియుగ ప్రభావం అనుకోండి. మహర్షులు వచ్చారన్నా, ఒక బ్రాహ్మణోత్తలు వచ్చారన్నా కూడా ఎంతో గౌరవంతో వాళ్ళకి అర్ఘ్యపాద్యతలు ఇచ్చి భగవంతుడు, అందరూ భగవత్ సమానమే, కానీ వాళ్ళు ఇంకా వాళ్ళని ఇంకా గౌరవంగా చూసేవాళ్ళు. అంతేగాని వీడికేం వచ్చేదో వేదం చెప్పుకుని డబ్బులు సంపాదించిన వాళ్ళన్న చులకన భావం ఉండేది కాదు అక్కడ. లేకపోతే ఏదో ముక్కు మూసిన అరవలో కూర్చునే వాళ్ళని చులకన భావం కూడా ఉండేది కాదు. అక్కడ వచ్చేసరికి ఆయన మహర్షి వచ్చేసరికి పాప రాజుగారు, కానీ ఈయన మనసులో ఎటువంటి ఉద్దేశం ఉంది? అది ఏదో జరగచ్చు జరగదు అనుకున్నాం కదండి. ఈయనేం తక్కువ వాళ్ళు కాదు చవన మహర్షి. మనం కూడా అంటే ఆయన అక్కడ మనం తక్కువ చేసేంత అర్హత మనకు లేదు ఇక్కడ. అది అది ముందు ముందు దాని వల్ల కూడా ఏదో ఉపయోగం జరగాల్సి ఉండే, లేకపోతే ఈ కుశిక మహర్షి యొక్క గొప్పతనాన్ని ప్రకటన చేయడం కోసం కూడా ఈయనకి ఇటువంటి సంకల్పం కలిగి ఉండొచ్చు. సరే వచ్చేసరికి రాజుగారు భృగు మహర్షిని కూర్చోబెట్టి చక్కగా, మహర్షి కదండి అందులో ఎంతో తపస్సంపన్నులు అని చెప్పి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజ చేసి, స్వామి ఏమిటి మీ ఆజ్ఞ, మీరేం చేయమంటే చేస్తామని చెప్పి అడిగారట. అడిగేసరికి ఏం లేదు, నేను మీ రాజ్యంలో మీ రాజభవనంలో ఉంటా అన్నట. కొంచెం ఆశ్చర్యపోయారట. సాధారణంగా మహర్షులు మునులంటే ఏదో అడవుల్లో తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆ ఏ రాజ్యంలో దగ్గరలో ఉన్న అడవుల్లో ఎవరు తపస్సు చేసుకుంటున్నా, వాళ్ళు అవసరమైతే ఆ రాజ్యంలో రాజుగారికి ఏదైనా అవసరమైతే వాడు పిలిపిస్తే వచ్చి ఆ పని వరకే ఉండి, ఆ పని అయిపోయిన తర్వాత వెంటనే అసలు వాళ్ళు అటువంటి చోట ఉండలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆయన వాళ్ళకు ఆ తపస్సు సాగాలంటే అటువంటి చోట్ల నిర్జన ప్రదేశం ఆయన ప్రశాంతంగా ఉండాలి తప్ప, ఇక్కడ రాజభవనంలో ఉండే ఆయన ప్రశాంతతే ఉంటుందని తపస్సు చేయాల్సింది. ఆశ్చర్యపోయాడు ఈయన. ఆశ్చర్యపోయి రాజభవనంలో ఉంటాయంటే సరే ఆయన ఎందుకన్నారో సరే అని చెప్పి ఆయనకి తగినటువంటి చక్కగా ఒక పాన్పు గీన్పు అంతా ఏర్పాటు చేసి ఒక బెడ్రూమ్ ఆయనకి ఇచ్చి అంతా వీళ్ళకి తగిన రాజుగారికి ఏం తక్కువ రాజుగారు తలుచుకుంటే అని ఏర్పాటు చేశారు. ఈయన కూడా హాయిగా ఆ శయనం మీద శయనించారు. శయనిస్తే మరి మహర్షి కదండి రాజుగారు, రాజుగారి భార్య కూడా ఆయనకి పక్కన నుంచుని ఇంజామడి వీస్తూ ఆయన సేవ చేస్తూ నుంచున్నట్ట. ఏదో ఉంటానన్నారు, కాసేపు పోటుంటే రేపు వెళ్ళిపోతారు అనుకుంటారు ఎవరైనా. మహర్షులు ఇక్కడ ఉంటారని ఎందుకు అనుకుంటారు అనుకున్నారు. సరే పాపం సేవ చేయడం మొదలెట్టారు. మొదలెడితే ఆయన అట్లా ఉండి 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 మహర్షి 21 రోజులు లేవకుండా పడుకున్నట్ట. 21 రోజులు పడుకున్నసరికి వీళ్ళు పాపం కదలలేదు. ఆయన లేవలేదు, మంచి నీళ్ళు రాలేదు, ఏమి ఆహారం తీసుకోలేదు, ఏమీ లేదు ఆయన. మరి ఆయన అట్లా ఉన్నప్పుడు వీళ్ళు ఆపడానికి లేదు కదా, వీళ్ళు సేవ చేస్తూనే ఉన్నారు. పడుకుని 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 తర్వాత చివరికి స్నానం లేదు, సంగు లేదు, ఆహారం లేదు, ఏమీ లేదు. సరే 21 రోజులు అయిపోయిన తర్వాత ఒక రోజు లేచేట. లేచి కొంచెం ఏమైనా తీసుకున్నారో లేదో, మళ్ళీ నాకు చాలా అలసటగా ఉంది, మళ్ళీ పడుకుంటా అన్నట్ట. అన్ని పడుకుని ఆయన మళ్ళీ 21 రోజులు పడుకున్నారు. ఇదేంటి వీళ్ళకు చాలా విచిత్రంగా అనిపించింది, ఇదేంటి మళ్ళీ ఇన్ని రోజులు పడుకుంటున్నారు ఈయన అని చెప్పి పాపం. అయినా సరే ఎటువంటి ఈ విసుగు విరామం లేకుండా అసహనాన్ని ప్రదర్శించకుండా పాపం ఈ రాజుగారు, రాజుగారి భార్య కూడా ఎంతో సహనంగా ఈ సేవ చేస్తూనే ఉన్నారు. 22వ రోజు లేచి శరీరం అంతా నూనె పట్టించుకుని వెంటనే నాకు ఆహారం, నాకు ఆకలిసిన ఆహారం పెట్టమన్నారట. ఇదేంటంటే అసలు ఋషులు నిద్రాహారాలు మనం తపస్సు చేసుకుంటారు, లేదంటే స్నానము సంధ్యా సంధ్యావందనము ఇవన్నీ చేసుకుని కానీ వాళ్ళు ఆహారం తీసుకోరు. అటువంటిది ఇన్ని రోజులు పడుకుని అయినా పడుకుని లేచాక ఏంటో ఒళ్ళ పనులు పెట్టుకుంటే పోలే అర్థం స్నానం చేస్తారుగా అనుకున్నట్ట. స్నానం లేదు, పాయం లేదు, పానం లేదు, పానం లేకపోలేదు, పానం ఉంది ఇక్కడ అని నాకు ఆహారం కావాలన్నట్ట. సరే ఆయన ఏం చెప్తే అదే కదా, వీళ్ళు పాపం ఆయనకి ఆహారం పెట్టాట. పెట్టిన తర్వాత నాకు ఊరంతా ఊరేగాలనుంది, ఒక రథంలో నాను ఊరేగాలనుంది, కాబట్టి నాకు మంచి రథాన్ని ఏర్పాటు చేయమన్నట్ట ఋషి. అనేసరికి పాపం ఏం వీళ్ళకి మనసులో ఇదేంటా నాకు సంశయం ఉన్నప్పటికీ పాపం ఎటువంటి మళ్ళీ ఆయన దగ్గర బయటపడకుండా సరే స్వామి తప్పకుండా అట్లాగే. కాకపోతే 2 రకాల రథాలు ఉన్నాయి, మామూలుగా చిన్న చిన్న పనులకు ఉపయోగించే చిన్న రథాలు ఉన్నాయి, యుద్ధాల్లో ఉపయోగించే పెద్ద పెద్ద రథాలు ఉన్నాయి, ఏది ఏర్పాటు చేయమన్నారని అడిగారు. అయితే పెద్ద రథమే కావాలన్నారు. సరే మహర్షి కదా, పాపం దాన్ని చక్కగా అలంకరించి ఆ రథాన్ని కూడా పాపం మీకు తీసుకెళ్లి ఆ మహర్షి అందులో కూర్చోబెట్టారు. కూర్చోబెడితే ఆయన అన్నట్టు అందులో ఎక్కువ కూర్చున్న తర్వాత, ఈ రథాన్ని గుర్రాలు ఏనుగులు రాత్రి చండమే లాగడానికి వీల్లేదు, మీరే లాగాలన్నట్టు రాజుగారిని రాణిగారిని. సరే ఏం చేస్తారండి పాపం వీళ్ళు ఆ రథాన్ని లాగుతూ మొత్తం ఊరంతా తిరుగుతుంటే ఎంత మహర్షి అయినా కూడా రాజు రాణి అంటే అందులో ఆ దేశపు రాజుగారు ఆ దేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ ఎంతో అసలు వాళ్ళ ఆలనా పాలన వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా కూడా వాళ్ళని ఆదుకుంటూ ఎంతో వాళ్ళ మనసుల్లో ఆయన ఎంతో మంచి ఆయన నిలిచిపోయారు అంటే మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన. అందుకని రాజుగారు అంటే అందరికీ గౌరవం ఉంది. అంత మంచి రాజుగారికి ఇదేం శిక్ష, ఈయనే మహర్షి, అసలు వాళ్ళు తెలియదు కదా ఇదేంటి ఇట్లా చేస్తున్నారు వీళ్ళతో ఇట్లా రథం లాగిస్తున్నారు అని చెప్పి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. అందరు కూడా ఆశ్చర్యపోయి సరే పాపం వాళ్ళు రాజుగారిని అసలు మామూలుగా కాదు ఒక దైవంగా అంటే ఏంటి, వాళ్ళకి ఏ చిన్న పని వచ్చినా ఏ చిన్న అపాయం కలిగినా ఎటువంటి అవసరం వచ్చినా కూడా రాజుగారు అంత బాగా చూసుకుంటున్నారు. అటువంటి రాజుగారిని పాపం అట్లా లాగిస్తుంటే వాళ్ళు ఏం చేయలేక పాపం మౌనంగా ఉండిపోయారు. అక్కడ ఏం మాట్లాడారు ఎందుకంటే రాజు రానే ఏం మాట్లాడలేదు, అక్కడ వీళ్ళేం మాట్లాడతారు. సో అట్లా జరుగుతోంది. సరే సరే అయిపోయిన తర్వాత చౌర మహర్షి రాజు యొక్క అంతఃపురానికి వచ్చిన తర్వాత మళ్ళీ రాజ దంపతులకు అదే సరే మంచి పెద్ద పరీక్ష ఏర్పడింది. సరే అట్లా అట్లా మొత్తం అంతా ఊరంతా తిప్పిన తర్వాత ఒక పూల తోటలోకి తీసుకెళ్లారు. అక్కడ కూడా పక్కన పూల తోట ఉంటే చూడాలి ఉందంటే ఆయన తీసుకెళ్ళిన సరే నేను ఇక్కడ ఉండిపోతాను ఈ పూటకి, మీరు రాజభవనానికి వెళ్ళిపోండి అన్నారు మహర్షి. అనేసరికి సరే వీళ్ళు అప్పుడు రాజభవనానికి వెళ్ళి ఆ పూట కాస్త వీళ్ళకి కాస్త విరామం రేపు పొద్దున్నే రండి అన్నట్టు. సరే మళ్ళీ పొద్దున్నే మహర్షి రమ్మనారు అని చెప్పి వీళ్ళు వీళ్ళ స్నానాధికారం ముగించుకుని గబగబా మహర్షి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ పూల తోటలో ఆయన ఎక్కడైతే దింపారో రోజు పెద్ద వీళ్ళ రాజభవనానికంటే మించిన భవనం ఉంది అక్కడ, అందులో ఉన్నట్టు మహర్షి. ఇదేంటి తెల్లారేసరికి ఇంత పెద్ద భవనం ఎక్కడి నుంచి ఇంకొక ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయి సరే మహర్షి దగ్గరికి వెళ్ళేసరికి అప్పటిదాకా ఎంతో ఏదో నిద్రపోవటమో లేకపోతే నాకు సేవ చేయమంటమో నన్ను రథంలో తిప్పిందని ఇట్లా ఉన్నటువంటి మహర్షి ఎంతో చాలా సాత్వికంగా ఎంతో వాళ్ళని చక్కగా వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి మంచి మాటలు చెప్పి వాళ్ళకి చక్కగా ఆశీర్వదించారట మహర్షి. అంటే ఇంకా ఎటువంటి పరీక్ష పెట్టకుండా అక్కడ ఆశీర్వదించి చాలా మీ ఓర్పు సహనం ఎట్లా ఉందో మీరు ఎంతమంది చేయగలరు అని చూశానయ్యా, నేను చాలా ఆనందించాను మీకు మీ యొక్క ఓర్పుకి సహనానికి అని చెప్పి ఆయన ఆనందించి మనం ఆశీర్వదిస్తే వాళ్ళు అడిగారట, స్వామి నాకు చిన్న సందేహము అసలు మీరు ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చింది, మీరు అసలు ఎప్పుడు రాజభవనంలోనే ఉండరు అందులో ఇట్లా ఈ పడుకోవడం ఇదంతా అంటే మీ యొక్క ఈ పరిస్థితి మాకు అర్థం కాలేదు మీరు ఎందుకు అట్లా ప్రవర్తించారు, దాంట్లో అన్న అంతరార్థం ఉందా, దాంట్లో మేము గ్రహించవలసింది ఏమన్నా ఉందా, మాకేదన్నా అందులో బోధ ఉందా నాకు తెలియజేస్తే మేము దాన్ని నడుచుకుంటామని చెప్పి వీళ్ళు అడిగితే అప్పుడు ఆయన ఏం లేదయ్యా ఇవ ఆయన చెప్పారు కదా ఆయన అక్కడ దాచలేదు ఇట్లా ముందు ఈ క్షత్రియులు ఈ మహర్షులు ఈ మనుషులు రెండు కూడా సంక్రమ అంటే ఏంటి ఈ వివాహాలు కాకపోతున్నాయి రెండు వీటి మధ్య సంక్రమ జరగకపోతుంది దానివల్ల ఏదన్నా నష్టం ఏర్పడుతుందని చెప్పి మీ వంశాన్ని నేను ఈ క్షత్రియ వంశాన్ని నాశనం చేద్దామనే ఉద్దేశంతో నేను వచ్చాను చెప్పేశారు ఆయన. కానీ మీ యొక్క సహనం ఓర్పు దాన్ని చూసి నేను ఎంతో ఆనందించాను, కాబట్టి ఏదైనా జరగాల్సి ఉండేది ఎవరు భగవంతుడు కూడా ఆపలేదు, అది భగవంతుని నిర్ణయం, అది జరుగుతుందో జరగదో అట్లా జరగదు జరుగుతుంది ముందు దాని తర్వాత ఏర్పడాల్సి మార్పులు భగవంతుడు చూసుకుంటారు, కాబట్టి ఆ ఉద్దేశం నేను వచ్చినప్పటికీ మీ యొక్క ప్రవర్తన చూసి నాకు చాలా ఆనందం వేసింది అని చెప్పి వాళ్ళని ఎంతో సంతోషించి వాళ్ళని ఆశీర్వదించి మహర్షి నిష్క్రమించారు. తర్వాత కొద్దిగా ఉంది రేపు చెప్పుకుని ముగిద్దాం చెవన మహర్షి గారు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతః న్యాయేన మార్గేణ మహిమహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జయ సద్గురు మహారాజు కీ. బృందావనాధీశ కాళీ ప్రసాద గోవింద గోవింద గోదా రంగనాథ స్వామికి.